ஜெய் ஸ்ரீமன்னாராயணா. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయుల స్వామివారు లోకోపకారకంగా శ్రీమద్ భగవద్గీతను ప్రశ్నోత్తరాలుగా చక్కటి గ్రంథాన్ని రచించి అందరికీ అందజేశారు. దానిలోని విషయాలని యథావకాశంగా ప్రతిరోజు మనం పఠనము శ్రవణము సాగిస్తూ ఉన్నాం. దాని కొనసాగింపు ఈనాడు మళ్ళీ. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. 32వ భాగానికి ఈవేళ స్వాగతం. నిన్నటి రోజున అంటే 436వ ప్రశ్నలో లేనిది కలగదు, ఉన్నది పోదు అంటూ ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుంటే సరిపోతుందా? దేహమే ఆత్మ అనుకుంటున్నటువంటి అర్జునుడి కోసం ఇది స్పష్టం చేశాడు స్వామి అని అనుకోవచ్చు కదా అని శిష్యుడు అడిగితే స్వామి చెప్పారు, అయినా ముందు దేహం స్వభావం ఇది, ఆత్మస్వభావం ఇది అని వివరించకుండా దీని గురించి ఏవో చెప్పేస్తే ఎలాగా? అందుకోసమనే స్వామి నాసిత్వము అవినాశిత్వము అనే లక్షణాలని శరీరానికి దేహానికి ఉంటాయి అని వివరించారు. ఈవేళ 437వ అశోచ్యానన్వశోచ్యత్వం శ్లోకం అయిన వెంటనే ఈ శ్లోకాలు ఉండాలి కదా స్వామి. దానికి ఏముంది, తప్పేముంటుంది? దేహాత్మస్వభావాలని సూచించిన తర్వాత వివరించడానికి పూనుకొని మొట్టమొదటగా ఈ ఆత్మల స్వభావాన్ని స్వామివారు నత్వేవాహం అనేటువంటి శ్లోకంలో చెప్పారు, దానినే వివరించారు దేహినోస్మిన్ శ్లోకంలోను. ఇంకా వివరాలు చెప్పారు. మాత్రాస్పర్శాస్తు శ్లోకం చదువుకున్నాం, దానిలో ప్రయోజనం ఏమిటో చెప్పారు. ఎంహినం వ్యదయంతియేతే శ్లోకంలో మళ్ళా వెనక్కి వెళ్ళి అసోచ్యాన్ శ్లోకంలో ప్రారంభించిన దానినే నాసతో అనేటువంటి దానిలో కొనసాగించారు. ఇంకా 2 శ్లోకాల్లో కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తారు స్వామి. అడిగిన సమన్వయం అంతా ఇలా చేసుకోవాలా? అంతేగాని అక్కడక్కడ మధ్యలో శ్లోకాలు పట్టుకొని కనిపించిన అర్థాన్ని నిర్ణయించకూడదన్నమాట. తప్పు, అలా నిర్ణయించుకోకూడదు. ఎవరో వెనకటికి రామాయణంలో ఎక్కడో కొంచెం విని రామాయణ గాథనంతటినీ చదివినప్పుడు రాముడు సీతను ఎందుకు విడిచిపెట్టాడో అర్థమవుతుంది, కానీ కేవలం తాను విన్నది అదొక్కటే ఘట్టమే పట్టుకొని భర్తలందరూ భార్యలను విడిచేయవచ్చు అని చెప్పినట్లుంటుంది. అలా చెప్పడం తప్పు కదూ. అడిగేం తప్పే. ఇప్పుడు అర్థమైంది అడిగేన్. తర్వాత శ్లోకంలో ఏముందో కొంచెం వివరిస్తారా? విను శ్లోకం. అవినాశితు తద్విత్తి ఏన సర్వమిదం తతం వినాశమం వ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. మరొక్కసారి శ్లోకం. అవినాశితు తద్విత్తి ఏన సర్వమిదం తతం వినాశమం వ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. దీనికి అన్వయం ఏన ఇదం సర్వం తతం తత్ అవినాశి ఇది విద్ధి అవ్యయస్య అస్సి కశ్చిత్ వినాశం కర్తుం నార్హతి. అంటే దేని చేత, ఏ ఆత్మతత్వం చేత ఈ సమస్తము వ్యాపించబడి ఉంటుందో అది నాశము పొందనిది, ఏ పదార్థమైనా సరే దానిని నశింప చేయలేదు. అడిగాను ఇక్కడ ఈ సమస్తము అని అంటే అర్థం ప్రపంచమంతా అంతేదని అర్థం. అదిలా కుదురుతుంది స్వామి. శవం ఉన్నదనుకోండి, అందులో ఆత్మ ఉండదు కదా, మరి అంతటా వ్యాపించింది అని అంటే మరి కుదురుతుందా స్వామి? ఇదిగో ఇక్కడ ప్రకరణం దేహములు ఆత్మలు గురించి చెప్తూ ఉన్నాడు, వాటి స్వభావములు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అందుచేత ప్రపంచమంతా అంటే ప్రపంచంలో ఉన్న సజీవమైన దేహములన్నీ అని అర్థం చెప్పుకోవాలి. కానీ అచేతనములన్నీ అని మాత్రం చెప్పుకోకూడదు. కావాలంటే అచేతన ప్రపంచమంతా అని కూడా చెప్పుకోవచ్చు. దేహములు అచేతనములు కనుక అచేతన ప్రపంచం అంటే సమస్త ప్రాణుల దేహములు అని అర్థం వస్తుంది. అలా కాకపోతే శవంలో ఆత్మ వ్యాపించి ఉందా, గోడలో వ్యాపించి ఉందా, గోడ ముక్కలైపోతే ప్రతి ముక్కలోనూ వ్యాపించి ఉంటుందా, ఇంకా చిన్న చిన్న ముక్కలైపోతే ప్రతి దానిలోనూ అంటే చిన్న చిన్న ముక్కలో కూడా ఒక్కొక్క ఆత్మ వస్తుందా, ప్రతి ఇటుకలో ఆత్మ ఉంటే గోడ మొత్తంలో ఎన్ని ఆత్మలు ఉన్నట్లు, సిమ్మెంటు నీరు కూడా కలిసాయి కదా అంటూ ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు బయలుదేరిపోతాయి. అప్పుడు ఇంకా ఆత్మ విభువు అంటే అంతా వ్యాపించి ఉంటుంది అని చెప్పుకోవాలి. అప్పుడు ఆత్మ అంటే ఒకటే, ఇన్ని లేవు అని వస్తుంది. అప్పుడు ఇంకా నత్వేవాహం శ్లోకం అర్థం చెడిపోతుంది. పరమాత్మ ఆత్మ అనే రెండు లేవు, ఒకటే ఉన్నదనాలి. కుదురుతుందా చెప్పు అడిగాను. అది ఇక్కడ విభువు అంటే అర్థం అణువుకి ఆపోజిట్టు. అణువు అంటే అంతకన్నా చిన్నది మరొకటి లేనిది అని అర్థం. విభువు అంటే అంతకంటే మరి పెద్దది లేదు అని అర్థం స్వామి. అంతకంటి కన్నా పెద్దది పరమాత్మ కదా, అన్నిటికన్నా పెద్దది మరి పరమాత్మ కదా స్వామి. అవును, అందుచేతనే ఇదం సర్వం తతం అంటే అర్థంగా మనం ఈ దేహములన్నింటిలోనూ వ్యాపించి ఉండే అనే అర్థం చెప్పుకోవాలి. ఈ ప్రకరణం పరమాత్మ గురించి కాదు, ఆత్మ గురించే అడిగాను. అడిగాను ఇంతకీ ఈ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారు స్వామి? ఏం చెప్పబోయేది ఏమిటి మళ్ళీ? ఆత్మనాశనము లేనిది ఎట్లాగంటే అని చెప్తున్నారు. అది ఎలాగ అడిగాను, అర్థం కాలేదు. ఒకటి ఇంకొక దానిని నాశనం చెయ్యాలి అని అంటే ఇది దానిలో ప్రవేశించాలి. ఉదాహరణకి జలం, అగ్ని, వాయువు మొదలైనవి ఇంకో పదార్థాన్ని నశింపచేయాలి అంటే అవి వాటిల్లో ప్రవేశించి నశింపజేస్తాయి. నశించేది ఎప్పుడూ స్థూలంగా ఉంటుంది, నశింపచేసేది సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మం స్థూలాన్ని నశింపజేయగలుగుతుంది, కానీ స్థూలం సూక్ష్మాన్ని నశింపజేయలేదు కదా. ఎందుకు చేయలేదు అడియన్? చేస్తుంది. ఓ కుండ ఉందనుకోండి, ఒక సమ్మెటతో కొట్టాం అనుకోండి, పగిలిపోతుందా లేదా? సుత్తేమో చిన్నగా ఉంటుంది, కుండ పెద్దగా ఉంటుంది. చిన్న వస్తువు పెద్ద వస్తువుని పగలగొడుతుంది కదా స్వామి. భలే చెప్పావు. ఇక్కడ చూడు, చాలా సరైనటువంటి జ్ఞానం ఉపయోగించాలి. కుండ సమ్మెట పక్కపక్కనే తాకేట్లుగా పెడితే కుండ ఏమైనా పగులుతుందా? పగలదు కదా. ఆ సమ్మెటతో వేగంగా కొడితేనే పగులుతోంది. వేగంగా సమ్మెట వచ్చినా కుండకి తగలకపోతే పగలదు. అందుచేత సమ్మెట కుండని పగలకొట్టడం లేదు, వేగంగా సమ్మెటని కదల్చడం వలన పుట్టినటువంటి వాయువు కుండలో ప్రవేశించి అణువిచ్ఛేదనం కలిగించి పగలకొట్టేస్తోంది. పెద్ద శబ్దం, టపాకాయలు బాంబులు పేలినప్పుడు వచ్చిన ఈ వాయు తరంగాలు బలవత్తరమైపోయి కదా గోడలని ఇళ్ళని పగుళ్ళు చేసేస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. అదే ఒక గడ్డిపోతని వేగంగా కొండకి తాకించావు అనుకో, పగులుతుందా? వేగముంది కానీ బలం లేదు, పగలదు. సమ్మెట లాంటి వస్తువు జనింపచేయగలిగిన వాయు శక్తి గడ్డిపోతల లాంటివి జనింపచేయలేదు. అందుచేత బలమైన వాయువే కుండని పగలగొట్టింది. కుండ కన్నా వాయువు సూక్ష్మమే కనుక స్థూలాన్నే సూక్ష్మం నశింపచేయగలదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి అడియేన్. కుండ మీద ఒక బరువైన పెద్ద ఇనుప పెట్టామనుకోండి, అప్పుడు కుండ పగిలిపోతుంది కదా, స్థూలం సూక్ష్మాన్ని నశింపజేసినట్లే అవుతుంది కదా. అడియన్ కాదు, ఇనుప పలుక కలగజేసిన ఒత్తిడి వలన కుండలోని సూక్ష్మ భాగాలు స్థూల భాగంలోనికి చొచ్చుకొని పోయి పగిలిపోతుంది. మొత్తం మీద ఏమైనా సరే ఎప్పుడైనా సూక్ష్మమే స్థూలాన్ని నశింపజేయగలదు, కానీ స్థూలం సూక్ష్మాన్ని నశింపజేయదు అని తెలుసుకోవాలి. అడియన్, ఈ చర్చ సరే కానీ ఇంతకీ నాకు ఏం తెలిసిందంటారు అడియన్, ఈ శ్లోకాల వల్ల వీటి వల్ల? అదే విను జాగ్రత్తగా, మరి వినాశి అవినాశి గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. అందులో అవినాశి అయినది ఆత్మ అని తెలుసుకున్నాం, అంటే నాశనమే అవనిది అని అర్థం. ఏది దానిని నాశనము చేయలేదు, ఏది కూడా దాన్ని నాశనం చేయలేదు, అన్నీ దానికన్నా స్థూలములే, అనగా ఆత్మ అన్నిటికన్నా చాలా సూక్ష్మమైనది, అణువు అని తెలిసిందా ఇప్పటికీ? అడిగాను అడిగాను. ఆత్మ లక్షణాలు ఇలా తెలుసుకోవాలా, లోకంలో ఉన్న అన్ని వస్తువుల కన్నా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఏది ఉంటుందో అది ఆత్మ అని అనుకోవచ్చు కదా అడిగాన్ మేము. అణువు అంటే ఇది వరకు అతి చిన్నది అనేవారు, తర్వాతనేమో పరమాణువు అని చెప్పుకుంటూ వచ్చారు, తర్వాత అందులో కూడా ఎలక్ట్రాన్లని ప్రోటాన్లని న్యూక్లియస్ అని అంటున్నారు, ఇంకా ఇంకా ఎన్నెన్నో చిన్నవి అని కూడా చెప్తున్నారు అడిగాన్. ఇక చెప్పసాధ్యం కానంత చిన్నది వస్తేనే ఆత్మను గుర్తించినట్లుగా ఈనాటి సైన్స్ని మనం అంగీకరించాలి అడియన్. చాలా బాగా చెప్పారు. ఇక అయితే అడియన్, అన్నిటికన్నా సూక్ష్మమైనది చిన్నది ఆత్మ అనే మాట ఇప్పటికి అర్థమైంది అడియన్. అలాగే అన్నిటికన్నా స్థూలమైనది పెద్దది ఏదైనా ఉన్నదా, ఈ సందేహం తీర్చండి స్వామి. చెప్పేది అని చాలాసార్లు దీని గురించి అనుకున్నాం, ఉంది కదా, దాన్ని ఏమనాలి మరి, పరమాత్మ అంటాం. ఇక దానికన్నా పెద్దది ఉండదు, లేదు, అలాంటి దాన్నే పరమాత్మ అంటారు. అతి సూక్ష్మంగా ఉంటే ఇందాక ఏమనుకున్నాం, ఆత్మ, అతి పెద్దగా ఉంటే పరమాత్మ. అడిగేన్, పరమాత్మ అంటే అంతేనా అర్థం? కాదు. ఇదివరకు ఒక విషయం మనం చెప్పుకున్నాం, నీకు గుర్తుందో లేదో, ఆత్మ అంటే అర్థం ఏం చెప్పుకున్నాం, ఆప్నోతి ఇది ఆత్మా, వ్యాపించి ఉండేది అని అర్థం చెప్పుకున్నాం. అలాగంటే పరమాత్మ కూడా అంతే, పరా ఆత్మ అని చెప్తారు. పర అంటే విలక్షణమైన, ఇతరమైన, అంతకన్నా పెద్దదైన అనేది అర్థములు ఉంటాయి. కనుక పరమాత్మ అంటే విలక్షణంగా వ్యాపించి ఉన్న ఒక పెద్దది అని అర్థం. అడిగేన్, ఆత్మ అంటే ఎందులో వ్యాపించి ఉన్నది అని అర్థం చెప్పుకోవచ్చు? ఏదైనా ఒక శరీరంలో వ్యాపించి ఉండేది అని అర్థం చెప్పుకోవాలి. మరి పరమాత్మ అంటేనో, శరీర సంబంధం, ఉపాధి సంబంధం, ఏ ఉపాధి కూడా అక్కర్లేదు దానికి, అయినా సరే అంతటా వ్యాపించి ఉంటుంది, అది పరమాత్మ గొప్పతనం. మరి ఆత్మ గొప్పతనం ఏమిటి? కేవలం శరీరం ఉంటేనే దాన్ని ఉపాధిగా తీసుకుని ఉంటుంది, ఆ పరమాత్మకి అది అవసరం లేదు. అడిగాను అడిగాను, ఇప్పుడు బాగా అర్థమైంది. మరి ఆత్మ సూక్ష్మమైనది అని అవినాశదు తద్విద్ధి అనే శ్లోకంలో చెప్పారు కదా, వ్యాపించి ఉండడం అంటే ఎలాగడియను దీని సంగత? ఇప్పుడు దీపం ఒక చోట ఉన్నా దాని వెలుగు ఏమవుతుంది, అంతటా వ్యాపిస్తుందా లేదా? చుట్టూ ఎక్కడ చూసినా సరే దీపపు కాంతి వ్యాపించి ఉంటుంది. అలాగే ఆత్మ అనేది సూక్ష్మంగా శరీరంలో ఒక చోట ఉన్నా దాని జ్ఞానం మాత్రం శరీరం అంతటా వ్యాపించే ఉంటుంది. అడిగాను స్వామి, దీపంలో ఎలా అయితే దీపం, దీపపు ప్రభ అని రెండు తేజ పదార్థాలు ఉంటాయో, మరి ఆత్మకి కూడా జ్ఞానం, తన చుట్టూ వ్యాపించి ఉన్న జ్ఞానం అని రెండు ఉంటాయన్న స్వామి? మరి ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు చూడు, నేను నేను అని గ్రహించేది ఒకటి, నేను ఉన్నాను, నాకు సంబంధించింది ఇదిగో నేను అని మళ్ళీ మనం గ్రహిస్తున్నాం కదా, అదే. చుట్టూ ఉన్న వస్తువులను గ్రహించేది ఇంకొకటి. అయితే ఈ రెండు ఒకదాని నుంచి ఒకటి విడదీసి చూడడం సాధ్యం కాదు. సూర్యుడి నుంచి కాంతిని విడదీసి చూడగలమా? లేదు కదా. అలాగనే శరీరం నుంచి ఆత్మను విడదీసి చూడలేము. అడిగేంటి, పరమాత్మకి ఇంతేనంటారా? ఈ విషయాన్ని స్వామివారు రేపటి రోజు ఎలా అనుగ్రహిస్తారో 456వ ఈ ప్రశ్నకి సమాధానాన్ని రేపటి రోజున స్వామివారి మాటల్లోంచి ఏం గ్రహించాలో అది గ్రహించి మనం ముందుకు వెడదాం. ఈనాడు ఇంత రసవత్తరమైనటువంటి ఆత్మ పరమాత్మ విషయాన్ని చాలా సులభంగా అందించినటువంటి స్వామివారి దివ్య శ్రీచరణాలకి మరొక్కసారి దాసోహం సమర్పిస్తూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ ఆ స్వామివారికి దివ్య కృపాకటాక్షలు లభించాలి అని ప్రార్థిస్తూ, అడిగేన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.